రేడియో సాయి శ్రోతలకు స్వాగతం. ఈనాటి మా తెలుగు కార్యక్రమంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1984 ఆగస్టు సెప్టెంబరు నెలలలో భగవద్గీతపై ఇచ్చిన దివ్య ప్రసంగ మాలికలో మరో దివ్యోపన్యాసం. సాయి కుల్వంత్ సభామంటపంలో మే 6, 2011 నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో సాయి అవతార వైభవం, పుట్టపర్తి క్షేత్ర మహిమ అన్న అంశంపై శ్రీ విఎస్ఆర్ మూర్తిగారి ప్రసంగం. ముందుగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1984 ఆగస్టు సెప్టెంబరు నెలలలో భగవద్గీతపై ఇచ్చిన దివ్య ప్రసంగ మాలికలో మరో దివ్యోపన్యాసం వినండి.
దేహం అనిత్యము అశాశ్వతము, దేహి నిత్యము సత్యం. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. సనాతనమై నిత్యమై సత్యమై ఉండిన ఆత్మతత్వానికే దేహి అని పేరు. ఈ దివ్యోపన్యాసంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు దేహిని ఏ విధంగా గుర్తించగలమో వివరించారు. ఇందుకై శాస్త్ర ప్రమాణాలను ఆధారం చేసుకుని స్వప్రయత్నంతో ముందుకు కొనసాగాలని బోధించారు. అస్థి, భాతి, ప్రియం, రూపం, నామం అనే 5 తత్వాల సమ్యగ అవగాహన చేత ఆత్మతత్వాన్ని ఏ విధంగా చేరుకోగలమో విశదీకరించారు.
సర్వత్ర సర్వాణి భూతాని దేహి, సర్వభూతములు యందు సర్వత్ర వ్యాపించినటువంటిది దేహి. దేహము అనిత్యము అశాశ్వతము, దేహి నిత్యము సత్యము. కేవలం దేహమునందు మాత్రమే ఉండటం దేహి అనిపించదు. విరాట స్వరూపం కూడాను దేహమే. విశ్వమనేటువంటి దేహమునందు దేహి అనేటువంటి ఆత్మ స్థిరమై ఉంటున్నది. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. సనాతనమై నిత్యమై సత్యమై ఉండినటువంటి ఆత్మతత్వమేకై దేహి అని పేరు. ఇట్టి దేహిని గుర్తించుటకై శాస్త్రములు ప్రమాణములు. శాస్త్ర ప్రమాణము మాత్రమే చాలదు. శాస్త్రం వలనే ఇది మనకు లభ్యము కాదు. శాస్త్ర ప్రమాణమును ఆధారముగా తీసుకుని స్వప్రయత్నముతో స్వశక్తితో సాధించుటకై ప్రయత్నించాలి. శాస్త్రములు, ఉపనిషత్తులు, వేదములు, ఇతిహాసములు, పురాణములు ఇవన్నీ కూడాను కేవలము మార్గదర్శకమైనటువంటివి. ఇవి కేవలము ఒక గైడ్ పోస్ట్ వంటివి. ఇది దిక్కులను చూపగలదు కానీ నడిపించుటకు ప్రయత్నించదు. గమ్యమును చేరగోరినటువంటి వ్యక్తులు దీనిని ఆధారముకొని తమ ప్రయాణము తామే సాగించాలి. భగవద్గీత సమస్తమును బోధించినది. ఇది 2వ అధ్యాయం లోపల నసోచ్య నవేశోచ్య అని 11వ శ్లోకంతో ప్రారంభమవుతుంది గీత. నసోచ్య, కానీ ఇది ఎక్కడికి అంత్యమవుతుంది? ఇది క్రమక్రమేణ దుఃఖ నివృత్తి మాత్రమే కలిగింపచేస్తుంది. ఈ దుఃఖ నివృత్తికి మార్గమేమిటి? అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క దీనికి నీవు దుఃఖించడం మంచిది కాదు అన్నాడు. దుఃఖించదగినటువంటి దానికై నీవు దుఃఖిస్తున్నావు అర్జున. ఇందులో ప్రతి పదార్థం నందు కూడాను అస్థి, భాతి, ప్రియం, రూపం, నామం ఈ 5 యొక్క తత్వములతో కూడి ఉంటుండాలి. ఈ అస్థి, భాతి, ప్రియముకే సంస్కృత పదములందు సత్ చిత్ ఆనందము అన్నారు. ఈ సత్ చిత్ ఆనందము మొదటి 3 సత్యమైనటువంటివి. ఇవి నిత్యమైనటువంటివి. ఇది దైవత్వంతో కూడినటువంటివి. దీనికి పుట్టుక చావులు లేవు. కనుక ఇవి ఏ దైవత్వములకు తగినటువంటి చిహ్నములు. రూపనామములు కల్పనలు. ఈ కల్పనతో కూడినటువంటి పదార్థములు ఒత్తుటకు ఎంత స్వతంత్రమున్నదో పోటుకుడును ఆ స్వతంత్రం ఉంటుంటాయి. ఇవి కేవలము బంధువుల వంటివి. బంధువులు వచ్చి పోయేటువంటి వారే కాని స్థిరంగా ఇంటూ నిలిచేటువంటి వారు కాదు. అదే విధంగానే సుఖములు దుఃఖములు కూడాను బంధువులతో చేరినటువంటివి. కనుక ఇట్టి బంధుత్వంతో కూడినటువంటి యొక్క రూపనామములను సత్యముగా భావించి నిత్యముగా విశ్వసించి దీనిని మనము ఇందులో ప్రవేశపెట్టకూడదు. ఇవి ఏనాటికైనా కూడా వెళ్ళునవే, మార్పు చెందునవే, నశ్వరమైనవే. అలాంటి స్థితికై నీవు శోకించటం ఇది సరి అయినటువంటి తత్వం కాదన్నాడు. అయితే ఇట్టి అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క తత్వమును గుర్తించుకున్నటకై ఏ ధ్యాన్ని మనం ఆశ్రయించాలి? కొన్ని సద్గుణములను మనం ఆశ్రయించాలి. భక్తి యోగంలో చెప్పినట్టుగా 26 సద్గుణములు కలిగినటువంటి వాడే భక్తుడు అని. మామే ప్రియో నరహ, ఇట్టి వాడే నాకు ప్రియుడు అని కూడాను కృష్ణుడు చెప్పాడు. ఈ 26 గుణములు కూడాను మనకు ఉండనక్కర్లేదు. అగ్గిపెట్టె లోపల అనేక పుల్లలు ఉంటుంటాయి. అగ్ని కావాలంటే అన్ని పుల్లలను మనం గీయనక్కర్లేదు. ఒక్క పుల్లను గీసి కావలసినంత అగ్నిని మనం అభివృద్ధి చేసుకోవచ్చు. ప్రధానమైనటువంటి యొక్క సద్గుణములను కొన్నింటినైనా కూడా మనం ఆధారం చేసి పెట్టుకున్నా ఇది ఎంతైనా కూడాను ఆత్మ మార్గమునకు అన్వేషణ జరపవచ్చు. నిన్నటి దినము ఓర్పుని గురించి మనం తెలుసుకున్నాం. ఈనాడు అసూయ ద్వేషం. ఈ అసూయ ద్వేషములు అనేటువంటివి తోడు దొంగలు. ఇది ఒకరిని ఒకరు వదిలిపెట్టి ఉండలేరు. ఇవి ఒకదానికొకటి అన్యోన్య ఆశ్రయం కలిగినటువంటివి. కొన్ని విషయంలో అవినాభావ సంబంధంతో కూడినటువంటివి ఇవి. ఒకటి అసూయ అనేటువంటిది వేరు పురుగు వంటిది, ద్వేషము అనేటువంటిది చీడ పురుగు వంటిది. ఒకటి వేరు పురుగు, రెండవది చీడ పురుగు. ఇవి రెండు కూడాను వృక్షమును నాశనం చేయనటువంటివి. నవనవలాడుతూ పువ్వులు పూచి కాయలు కాచి చూచుటకు అందముగా ఆకర్షణీయముగా ఉండినటువంటి చెట్టు లోపల చేరి వేరులో చేరి వేరు పురుగు కొట్టినప్పుడు రెండవ క్షణమునంది ఇది వాడిపోతుంది వృక్షం. ఈ వేరు పురుగు వృక్షము యొక్క వేరులో చేరుతుంది, ఒక వృక్షం యొక్క కుదురులో కూర్చుంటుంది. చీడ పురుగు పైభాగములో సంచరిస్తుంది. వేరును కొట్టడం వేరు పురుగు, అనగా ప్రాణమును తీవటమే వేరు పురుగు, అలంకారమును వినాశము చేయటమే చీడ పురుగు. ఇవి రెండు కూడాను ఒకదానికొకటి అనుసరిస్తూనే ఉంటుంటాయి. ఎక్కడ అసూయ లేదో అక్కడ ద్వేషం కూడా ఉండదు. ఎక్కడ మనకు కనిపించేటువంటి ద్వేషం మనకు ఉంటుంటాదో అక్కడ కనిపించినటువంటి అసూయ కూడా లోపల ఉంటుంటాడు. అసూయకు రూపము లేదు, ద్వేషము ప్రవర్తన రూపంలో మనకు కనిపిస్తుంది. కనుకనే ఈ అసూయ ద్వేషములు అనేటువంటిది కేవలము ఒక అంతర్భూతములో చేరినటువంటివి. ఈ అసూయ లేని మానవుడు జగత్తునందు కలరాడని చెప్పవచ్చు. ఏదో ఒక చిన్న విషయం నందైనా కూడాను ఈ అసూయకు అవకాశం కల్పించుంటుంది. కనుకనే ఇట్టి అసూయ ద్వేషములు మనలో ప్రవేశించకుండా ఉండే నిమిత్తమై మనము ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి. ఎక్కడ ప్రేమ ఉండునో అక్కడ అసూయ ద్వేషములు ప్రవేశించవు. ఎప్పుడు అసూయ ద్వేషములు ప్రవేశించవో అప్పుడు ఆనందం మన యొక్క స్వరూపమే. ఈ ఆనందములకు అందమనేటువంటిది దీని స్వభావం. ఇక్కడ ఎక్కడ అందముగా ఉంటున్నదో అక్కడ ఆనందం కూడాను మనకు లభిస్తుంది. ది థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్. ఏ పదార్థమునందు అందం ఉంటుంటాదో అక్కడ ఆనందం మనలో ఉప్పొంగిపోతుంది. ఈ అందం ఏమిటి? పదార్థమా అందము? ఇవన్నీ మార్పు చెందినవే కదా. మార్పు చెందినది ఎంతకాలం అందము? కనుక శాశ్వతమైనది ఏదియో అదే అందం. కనుకనే శాశ్వతమైనటువంటి వాడు భగవంతుడు. భగవంతుడే సౌందర్యవంతుడు. కనుకని భగవంతుని కంటే అందమైనటువంటిది ఈ జగత్తులో కానరాదు. ఆ అందములో కలిగేటువంటి యొక్క మకరందం అనేటువంటి ఆనందమును కోరటమే భక్తుని యొక్క ప్రధాన కర్తవ్యం. ఈ ఆనందమయుడైనటువంటి యొక్క దైవత్వాన్ని కోరడానికి సద్గుణములు ఆధారం. ఈ సద్గుణములను మనం పెంపొందించుకున్నటకై దుర్గుణములను మనం నాశనం చేసుకోవాలి. దైవత్వమునందు కూడాను ప్రవేశిస్తుంది ఈ అసూయ అనేటువంటిది. అర్జునుడు రథములో కూర్చున్నాడు, కృష్ణుడు రథమును నడుపుతున్నాడు. కేవలము భగవంతుడనేటువంటి విషయము సంపూర్ణంగా అర్థము చేసుకునలేకపోయినప్పటికీ ఇతను గొప్పవాడు అనేటువంటి విశ్వాసము అర్జును ఎందుకుంటున్నది. కానీ కృష్ణుడు చెప్తున్నటువంటి ప్రతి విషయమును కూడాను వింటున్నాడే కాని తినటం లేదు, అనగా ఆచరణలో పెట్టుటకు ప్రయత్నించటం లేదు. ఈ విషయములందు ఒక చిన్న ఆదర్శము, ఒక ఉపమానము. యుద్ధము జరుగుతున్నది, మధ్యలో చాలా భయంకరమైనటువంటి అస్త్రములంతా కూడాను ఇతని పైన ప్రయోగిస్తున్నారు. ఆనాడు భీష్ముడితో యుద్ధం జరుపుటం, భీష్ముడు క్రింద కూలిపోయాడు. ఆనాడు మహాభయంకరమైనటువంటి అస్త్రములంతా కూడాను ఆ రథంలో ప్రవేశించాయి. ఈ అర్జునుడికు ఏమాత్రం కూడాను ఒక విధమైనటువంటి యొక్క భగవత్ విశ్వాసం ఉండినప్పటికీ ఆ యుద్ధమునందు సాధించినదంతా కూడాను నేనే అనేటువంటి అహంకారం ప్రవేశించింది. సూర్యాస్తమ జరిగింది, రథముతో పాటు ఇంటికి వచ్చి చేరారు. కృష్ణుడు కేవలం రథమును నడుపుతున్నాడే కాని యుద్ధంలో విజయాన్ని సాధించేటువంటిదంతా నేను అనేటువంటి అహంకారము ప్రవేశించింది అర్జునులో. తమ యొక్క బసకు వచ్చి చేరిన తక్షణమే అర్జున నీవు క్రిందికి దిగి లోపల వెళ్ళమన్నాడు కృష్ణుడు. ఈ అహంకారంతో ఉండినటువంటి అర్జునుకు నేను యజమానుడను, కృష్ణుడు డ్రైవర్ కనుక మొదలు డ్రైవర్ దిగి నా తలుపులు తెరిచినప్పుడే యజమానుడు దిగాలి, ఇది సరి అయినటువంటి పద్ధతి. బావా నీవు ముందు దిగిపో అన్నాడు అర్జునుడు కృష్ణుణ్ణి. లేదు లేదు అర్జున, నీవు ముందు దిగి వెళ్ళమన్నాడు. ఈ విధంగా వాదోపవాదములు జరుగుతూ వచ్చాయి. కొంత కృష్ణుడి పైన అసూయ కూడాను వచ్చింది. తాను గొప్పవాడు గొప్పవాడు అనుకోవటం వల్ల కదా నాకు ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది, నాకంటే నా గొప్పవాడు అని కొంత వచ్చింది ఇక్కడ. సరే ఇంకా యుద్ధం జరగవలసి ఉంటుండాలి, మొదలే కృష్ణుడితో ద్వేషం చేసుకుంటే రేపటి దినం ఏమైపోతుందో అని కొంచెం భయపడి అర్జునుడు దిగాడు. నిలిచాడు ఆ రథం దగ్గర అర్జునుడు. కృష్ణుడు మరింత ఒత్తిడి పెడుతూ వచ్చాడు, నీ వెళ్ళి లోపలికి వెళ్ళు అన్నాడు. చేయలేక వెళ్ళి లోపల తక్షణమే కృష్ణుడు కుప్పించి ఎగసి ఆ రథం నుంచి బయటకు దుమికాడు కృష్ణుడు. తక్షణమే రథం భస్మం అయిపోయింది. ఇది చూచినటువంటి ధర్మజుడు అర్జునుడు ఆశ్చర్యపోతూ దీనికి కారణం ఏమిటని అడిగారు. అర్జున దైవతత్వం కాని దైవలీలలు కాని దైవత్వం ఎవరు కూడా అర్థం చేసుకునిలేరు. దైవమునకు స్వార్థం లేదు, భక్త రక్షణే అని అతని యొక్క ప్రతిజ్ఞ, భక్తోద్ధారమే అతని కర్తవ్యం. భీష్ముడు వేసినటువంటి అంబులన్నీ కూడాను నా కాలి క్రింద తొక్కుని అణగదొక్కున్నాను, కనుకనే ఆ అస్త్రములు నీపైన ఏమాత్రం కూడా పని చేయలేకపోయాయి. నేనే మొదలు దిగి ఉంటే ఈ అస్త్రములన్నీ కూడా పసుపు చేసి ఉండేది, ఈ స్థితిలో నీవు కూడా పసుపు అయి ఉండేటువంటి వాడు. ఈ సత్యాన్ని గుర్తించుకుని లేక నన్ను ముందు దిగమని ఒత్తిడి పెట్టావు. ఆ మాటలు విన్నంతనే అర్జునుడు తన యొక్క అహంకారమును చంపుకున్నాడు. దైవమునందు కూడాను దోషములు కనిపెట్టడం కూడాను ఒక అసూయకు ఒక ప్రధానమైన గుణం అన్నారు. ఈ అసూయకు ప్రధానమైనటువంటి గుణములు కొన్ని ఉంటున్నాయి. తమ కంటే అధిక కీర్తిని సంపాదించేటువంటి వారిపైన అసూయ కలుగుతుంది, తనకంటే అధిక సంపద కలిగినటువంటి వానిపైన అసూయ కలుగుతుంది, అతనికంటే కొంత అందంగా ఉండేటువంటి వానిపైన అసూయ కలుగుతుంది, అతనికంటే అధిక మార్కులు తీసుకునేటువంటి విద్యార్థి పైన అసూయ కలుగుతుంది. ఇదే విధంగానే తనకంటే ఏ విషయం నందైనా కూడాను అందమునందు కాని అధికారం నందు కాని ఇంకే విధమైన సంపదలు ఎందు కాని గౌరవం నందు కాని ప్రతిష్టలు ఎందు కాని అధికంగా ఉంటుండేటువంటి వారిపైన అసూయ కలగటం ఇది మానవుల యొక్క బలహీనత. ఈ అసూయ అనేటువంటిది మానవుని లోపల ప్రవేశించగానే ఎంతో కాలం నుండి సాధించి సంపాదించుకున్నటువంటి సద్గుణములు కూడాను భస్మమైపోతాయి. ఈ అసూయ ఊరికే వదిలేటువంటిది కాదు, మానవుని ఎందున్నటువంటి సమస్త సద్గుణములు కూడాను నాశనం చేస్తుంది, రాక్షసత్వాన్ని అభివృద్ధి పరుస్తుంది, మానవత్వాన్ని మాయం చేస్తుంది, పశుత్వాన్ని బలపరుస్తుంది, ముందు వెనుక యోచన చేయదు. కనుక మొట్టమొదట అసూయ అనేటువంటిది మానవుని ఎందు ఉండకుండా చూసుకోవాలి. ఇతరుల యొక్క మంచిని చూచి నీవు ఆనందించు, ఇతరుల యొక్క అభివృద్ధిని చూచి నీవు ఆనందించు, ఇతరుల యొక్క మేలును చూచి నీవు ఆనందించు, ఇదే నిజమైనటువంటి సద్గుణం. ఇట్టి పరోపకారార్థం ఇదం శరీరం, పరుల యొక్క మంచిని చూచి మంచిని కోరటమే సరి అయినటువంటి సద్గుణం అని కూడాను భగవద్గీత బోధిస్తూ వచ్చింది. మానవుడు అనుభవించేటువంటి సమస్త దుఃఖములకు మూల కారణం అసూయని. అధ్యాయమునందు భగవద్గీత యందు అర్జున నీవు అనసూయుడవు కమ్ము అసూయుడవు కాకు. అనసూయ అనగా అసూయ లేనటువంటి వాడు. అనసూయ అనేటువంటి తత్వము దైవత్వాన్ని పసికాపలుగా కూడా చేసుకుంది. ఆమె అనసూయ. ఈ అనసూయను పరీక్షించుటకై వచ్చినటువంటి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడాను పసిపాపలుగా చేసుకుంది. అనగా మన యొక్క గుణములను కూడాను మనం వశము చేసుకోవచ్చును, సత్వరజోతమ గుణములు కూడాను మనం జయించవచ్చును. ఈ అనసూయ వల్ల ఎంతైనా మనం సాధించడానికి వీలవుతుంది. కనుక అసూయనే ఉంటే మన సమస్తమును కూడాను నాశనం చేస్తుంది. ఇది పరులను నాశనం చేయటమే కాదు తనను కూడా తాను నాశనం చేస్తుంది. అసూయాపరునకు సుఖముగా నిద్ర కూడా ఉంటుండదు. కంటి నిండుకు నిద్ర, కడుపు నిండుకు తిండి కూడా తినడు. ఈ అసూయ ఏ విధమైన రోగం లేకపోయినప్పటికీ మనిషిని క్షీణింపచేస్తుంది. ఇదే అంతర్క్షయ అని చెప్పుకోవడం దీనికి ఒక పేరు. క్షయ రోగం అనేటువంటిది దేహాన్ని క్రమక్రమేణా కనిపించే రీతిగా తగ్గిస్తుంది. కానీ ఈ అసూయ అనేటువంటిది లోపల చేరి అనేక విధములుగా కూడాను అతన్ని భస్మం చేస్తుంది. ఇది మహాఘోరమైనటువంటి వ్యాధి అని కూడా చెప్తూ వచ్చారు. మనం తక్కువ స్థాయిలో ఉండినా ఎక్కువ స్థాయిలో ఉండినటువంటి వారిని చూచి ఆనందపడితే దైవము మన యొక్క దీని కూడాను అనుగ్రహిస్తాడు. తనకు లేదని ఉన్నవారిని చూచి మనం అసూయపడితే తన యొక్క స్థితి మరింత దిగజారిపోతుంది. ఇది ఈనాడు కలియుగములో సర్వత్రా వ్యాపించి ఉంటుండాలి ఈ అసూయ. యోగియందు, భోగియందు, జోగియందు, విరాగియందు, వైరాగియందు, సర్వులయందు కూడాను ఈ అసూయ అనేటువంటి వ్యాధి వ్యాపించి ఉంటుండాలి. కనుక ఈ అసూయ చేతనే మానవుడు అశాంతికి గురి అయిపోతున్నాడు. ఒకనొక సమయం లోపల బుద్ధుడు విచారణమై బయలుదేరి వెళుతున్నాడు. తాను చేరవలసినటువంటి గ్రామం సమీపిస్తుండాలి. ఆ గ్రామం లోపల అందరు కూడాను బుద్ధుని పైన అమితమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు. అయితే గ్రామము సమీపిస్తూ ఉండగానే కొంతమంది ఈ రౌడీస్ దుర్మార్గులు చేరి ఇతని అడ్డగించి అనేక విధములుగా అతన్ని దూషిస్తూ వచ్చారు. కానీ ఈ బుద్ధుడు ప్రయాణం చేయకుండా ఒక రాతి పైన కూర్చున్నాడు. నాయన, మీరు నన్ను దూషించటంలో ఉండినటువంటి ఆనందం మీకేమిటి అని ప్రశ్నించాడు. దీనికి కారణాలు వారు చెప్పకుండా మరింత హేయంగా అతన్ని దూషించడానికి ప్రారంభించారు. సరే, ఎంతసేపు మీకు ఇష్టంగా ఉంటుందో దూషించమని తాను కూర్చున్నాడు. సరే, వారు తిట్టి తిట్టి నోరు నొప్పి వచ్చేసింది. వారింకా వెళ్లిపోవటం సిద్ధంగా ఉంటున్నారు. అప్పుడు వారికి వెళ్లిపోయే ముందుగా బుద్ధుడు చెప్తున్నాడు, నాయన, రాబోయేటువంటి గ్రామం లోపల నా పైన అమితంగా ప్రీతి కలిగినటువంటి వారు అందరు. నేను ఆ గ్రామంలో చేరిన తర్వాత మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేస్తారు. కనుక మీ ప్రమాదమును తప్పించే నిమిత్తమై మీరు ఎంతవరకు నన్ను దూషించాలని ఇష్టం ఉంటుందో అంతవరకు దూషించడానికి మీకు అవకాశం ఇచ్చే కోసం ఇంతసేపు నేను ఇక్కడ కూర్చున్నాను. ఇతరులను సంతోష పెట్టాలంటే మనం ఎన్నో విధములుగా శ్రమపడాలి, ధనం వ్యయం చేయాలి. కనుక నేను ఈనాడు ఏ నయా పైసా ఖర్చు కాకుండా, ఖర్చు చేయకుండా, ఏ విధమైన శ్రమ పడకుండా మీకు ఇంతమందికి ఇంత ఆనందాన్ని నేను అందిస్తున్నాను, ఎంత హాయి నాకు ఈనాడు అన్నాడు. నన్ను దూషించడం మీకు ఆనందంగా ఉండాలంటే ఆ ఆనందానికి నేనే కదా కారణం. ఏదో వీరికి విధముగా నీకు తృప్తి కలిగించాను, కాబట్టి ఈ తృప్తి కలిగించడం చేత నాకు చాలా ఆనందం అనుకున్నాడు. స్వరులను సంతృప్తి పెట్టే కోసమని అనేక మంది చక్రాలు కట్టిస్తారు, పావులు కొగిస్తారు, ఇంకా అనేక విధమైనటువంటి యొక్క ఉపకారమైనటువంటి కర్మలు ఆచరిస్తారు. కానీ ఇంత శ్రమ లేకుండా ఈ విధంగా ఈ దుర్మార్గం సంతోష పెట్టినానంటే నేను ఎంతో గొప్ప పని చేసినటువంటి వాడిని అన్నాడు. మరి ఇంకా ఒక విషయం ఏంటంటే దీనిని వారికి చక్కగా హృదయానికి హత్తుకునేటట్టు బోధించాడు. నీ ఇంటికి ఒక బిచ్చగాడు వచ్చాడు, భవతీ బిచ్చాంతేహి అని అడిగాడు. నీవు బిచ్చము తీసుకుని వచ్చావు, కానీ నేను అడిగిన బిచ్చం కాలేదు, మరొక బిచ్చం తెచ్చావు. అప్పుడు నేను ఆ బిచ్చం తీసుకోకపోతే నీవు ఆ బిచ్చాన్ని ఏం చేస్తావు అన్నాడు. నీవు తీసుకోకపోతే నేను వెనుక తీసుకుని పోతాను, అది బిచ్చం నాకే చెందుతుంది అన్నాడు. అదే విధంగానే నన్ను నీవు దూషణ అనేటువంటి బిచ్చం తెచ్చి నాకు ఇవ్వడానికి ప్రయత్నించావు, దాన్ని నేను తీసుకోలేదు. అప్పుడు ఈ బిచ్చం ఎవరికి చేరుతుంది? డైరెక్ట్ నీకే చేరుతుంది. కనుక నిన్ను నీవే దూషించుకుంటున్నావు, కానీ నన్ను కాదు. మనం ఒక రిజిస్టర్ కవర్ కింద రాసి ఒక మిత్రునికి పోస్ట్ లో వేస్తే ఆ ఫ్రెండ్ ఆ రిజిస్టర్ కవర్ తీసుకోకుండా పోతే పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఏమవుతుంది ఆ కవర్? అది రీడైరెక్ట్, ఎవరు పంపించారో వాళ్ళకి చేరుతుంది. అదే విధంగానే నీవు ఒకరిని దూషిస్తూ వచ్చావటంటే లేక ఒకరిని విమర్శిస్తూ వచ్చావంటే వారు దానిని లక్ష్యం చేయకపోతే ఆ విమర్శ నీకే రీడైరెక్ట్ అయిపోతుంది. కనుక ద్వేషం అనేటువంటిది, అసూయ అనేటువంటిది తమను తాము బాధించుకోవటమే తప్ప అన్యులను బాధిస్తున్నామనుకోవటం కేవలం అల్పతృప్తి. కనుక ఈ అసూయ అనేటువంటిది మానవుణ్ణి అనేక విధములుగా తనను తానే హింసిస్తుంది. ఒక మహర్షి అనేక ఫలపుష్పములతో కూడినటువంటి యొక్క వనమును పెంచుకుంటూ ఉన్నాడు. కానీ అతని ఎందుకును ఒక విధమైనటువంటి యొక్క అహంకారం బయలుదేరింది. అహంకారం బయలుదేరేటప్పటికే అసూయ కూడా ప్రవేశించింది. అహంకార అసూయలు రెండు చేరేటప్పటికే ద్వేషం అనేటువంటిది అక్కడ అటెండ్ అయింది, చేరిపోయింది. ఒకనొక సమయం లోపల భగవంతుడు ఇతను ఋషిగా ఉంటున్నాడు, సన్యాస వస్త్రము ధరించాడు, వేషము చూస్తే కాషాయము, హృదయం చూస్తే కషాయము. దీన్ని ఏదైనా మార్చాలి ఉద్దేశంతో ఒక ముసలి బ్రాహ్మణ వేషంతో ఆ తోటలో ప్రవేశించాడు భగవంతుడు. ఒక చెట్టు దగ్గర పోయాడు ఈ ముసలి బ్రాహ్మణుడు. ఆహా, ఈ వృక్షం ఎంత అభివృద్ధి అయిపోయింది, ఈ ఫలపుష్పాలు ఎంత ఆనందంగా ఉంటున్నాయి చూడడానికి, దృశ్యంలో ఎంతైనా ఆకర్షణీయంగా ఉంటున్నాయి, ఈ తోటను పెంచిన వారు ఎవరు అని ఈ ముసలివాడు ఆ సన్యాసిని ప్రశ్నించాడు. గోడాసి వచ్చి, అయ్యా బ్రాహ్మణోత్తమ, రాత్రింబవులు బిడ్డలను పెంచినట్టు పెంచినాను, కంటిరెప్పవలే కాపాడుతూ వచ్చాను, ఈ మొక్కను నాటింది నేను, ఇది అభివృద్ధి పరిచింది నేను, నేను చీడబడితే తీసేసింది నేను, వేరు పురుగు కొడితే కొట్టేసింది నేను, ఈ రోడ్డు వేసింది నేను, ఈ అలంకారం చేసింది నేను, కటింగ్స్ చేసింది అన్ని నేను 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 అనుకుంటూ వచ్చాడు పాప. ఈ తోట నేను నా ప్రాణంగా చూసుకుంటున్నాను, ఒక్క తోటమాలి లేడు, నీరు తోడటం నేనే, ఎరువు వేయటం నేనే, రోడ్డంతా క్లీన్ చేయటం నేనే, ఈ ఫలపుష్పాలను పరుల కోసమే నేను పెంచుతున్నానన్నాడు. సరే, కొంతసేపు అయినప్పటికీ ఆ యొక్క బ్రాహ్మణుడు బయట వెళ్లిపోయాడు. కొంతసేపట్లో ఒక గోవు వచ్చింది. ఆ గోవు వచ్చి ఈ పుష్పములుగా విచ్చినటువంటి దీన్నంతా తాను తొక్కి అన్ని విధాలా చిన్నాభిన్నం చేస్తుంటుండాలి. ఈ పుష్పగుచ్చులనంతా కూడా నువ్వు చిన్నాభిన్నం చేస్తున్నటువంటి దృశ్యాన్ని చూచి సన్యాసి దూరం నుంచి కోపంతో ఒక కర్ర విసిరాడు. ఆ కర్ర తగిలినో లేదో ఆ గోవు క్రింద పడి మరణించింది. సరే, గోహత్యా పాపం ఈ సన్యాసి చుట్టుకుంటుందేమో అని లోపల భయపడుతున్నాడు. మరి కొంతసేపటికి ఈ ముసలి బ్రాహ్మణుడు వచ్చాడు. అదే దారి నడుచుకుంటూ వచ్చి, అయ్యో పాపం, గోవును చంపినటువంటి వారెవరో ఏమిటో అని ప్రశ్నిస్తూ వచ్చాడు. అప్పుడు ఈ సన్యాసి దగ్గరకు వచ్చి, ఎవరయ్యా ఈ గోవును చంపినారే ఎవరిది అని చెప్పి ప్రశ్నించాడు. అంతా దైవేచ్ఛ, దైవేచ్ఛనే లేకపోతే ఒకరు చంపితే ఈ ప్రాణం పోతుందా? ఆ మాట విన్న తక్షణమే ఈ బ్రాహ్మణుడు చెప్పాడు, తోటను పెంచింది నువ్వు, పువ్వును విప్పించి చేసింది నీవు, గోవును చంపిండేది మాత్రం దైవం, మంచివంతా నేను నేను అని అహంకారంతో చెప్పుకుంటున్నావు, చెడ్డను మాత్రం దైవం పైన వేస్తున్నావు. ఈ అహంకారం కూడా నువ్వు కేవలం అసూయం యొక్క ప్రథమ భాగం అన్నాడు. అప్పుడే చెప్పాడు, అయ్యా నేను ఒక బ్రాహ్మణుడు కాదు, నీ అహంకారం హతమార్చే నిమిత్తమై నేను ఈ వేషంతో వచ్చాను, నేను భగవంతుణ్ణి అని అతను తెలుపుకున్నాడు. కనుక ఏ సమయంలో ఎక్కడ అసూయ అహంకారం అనేటువంటిది ఉంటుందో అక్కడ ఏ రూపంలో దైవం వచ్చి ఇతనికి సరిదిద్దడానికి ప్రయత్నిస్తాడో చెప్పటకు సాధ్యం కాదు. కనుక మొట్టమొదటినే మనం అసూయ దేశము అహంకారములకు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి. ఈ అసూయ అనేటువంటిది కేవలం గ్రంథ పఠనం చేత లభించేటువంటిది కాదు, నాశనం చేసుకోవటానికి ఇది స్వప్రయత్నంతో సాధనలు సలిపి హృదయమునందు పరివర్తనలు గావించుకొని పరిపూర్ణమైనటువంటి ప్రేమను పెంచుకొని దైవార్పితమైనటువంటి బుద్ధితో ఈ అసూయను హతమార్చుకోవాలి. అసూయ మన యందు ఉండినంత కాలం కూడాను మనల్ని ఏమాత్రం కూడా రాణింప చేయదు, మనలో సమస్త సద్గుణములు కూడాను అది హతమార్చి వేస్తుంది. కావున మానవుని యందు అసూయ లేకుండా చేసుకోవటము ఇది ప్రధానమైనటువంటి సద్గుణము అని బోధించింది భగవద్గీత. నిత్య జీవితం లోపల ఆదర్శవంతమైనటువంటి గుణములతో అనుకూలమైన వాతావరణాన్ని కల్పించుకొని ఆనంద జీవితాన్ని గడిపినప్పుడే ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది. మన నిత్య జీవితంలో ఇలాంటి సద్గుణములనే మనం పోషించుకోనకుండా మనం అగమ్యము అగోచరమైనటువంటి ఆత్మతత్వాన్ని అర్థము చేసుకోలేము. ప్రకాశం సర్వత్రా ఉంటుండాలి. ఇది కేవలం వ్యక్తిత్వంతో కూడినటువంటిది కాదు, ఇది ప్రకాశంగా ఈ హాల్ అంతా కూడా వెలుతురుగా ఉంటుండాలి. ఈ వెలుతురుకు కారణమేమిటి? ఎక్కడో ఒక జ్యోతి ఉండటం వల్లే వెలుతురు మనకు కనిపిస్తుంటారు. జ్యోతికి ఆకారం ఉన్నది కానీ వెలుతురుకు ఆకారం లేదు. కనుకని ఆత్మ అనేటువంటిది ప్రకాశం వంటిది. ఈ ప్రకాశమునకు ఒక రూపము ఒక నామము లేదు. ఏ రూపమైనా ఏ నామమైనా ధరించవచ్చు. ఉపాధిని ఆధారం చేసుకునేది రూపనామములు దాన్ని పోషిస్తూ వస్తున్నాయి. బల్బులో లైట్ వస్తుండాలి, ఫ్యాన్ లో గాలి వస్తుండాలి, స్టవ్ లో వంట చేస్తుండాలి, మిషన్ లో పని చేస్తుండాలి. మిషన్ చేసే పనికి ఫ్యాన్ చేసే పనికి విరుద్ధంగా ఉంటుండాలి. బల్బు ఇచ్చేటువంటి లైట్ కును స్టవ్ చేసే వంటకు వ్యత్యాసం ఉంటుండాలి. ఈ మిషన్ల యొక్క ఇది వ్యత్యాసం వేరువేరుగా ఉంటుండాలి. ఈ యంత్రములు వేరువేరుగా ఉంటుండాలి. యంత్రముల యొక్క ఫలితం వేరువేరుగా ఉంటుండాలి. కానీ కరెంటు ఒక్కటిగానే ఉంటుంది. అదే విధముగానే భిన్న భిన్న ఉపాధులు యందు భిన్న భిన్న రూపము ధరించి ఈ ఆత్మతత్వము అనేకత్వాన్ని నిరూపించేస్తుంటుండాలి. అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని కూడాను బోధిస్తుంటుండాలి. బల్బు ఇది చాలా ఇదిగా కనిపిస్తుంటుండాలి. ట్యూబ్ లైట్ ఇంకొక రీతిగా కనిపిస్తుంటుంది. డైనింగ్ రూమ్ బల్బ్ అనేటువంటిది చాలా బ్రైట్ గా ఉంటుంది. బెడ్రూమ్ బల్బ్ చాలా డిమ్ గా ఉంటుంది. కానీ అంతా ఒకే కరెంట్ అయితే అక్కడ డిమ్ ఏమిటి, ఇక్కడ బ్రైట్ ఏమిటి, ఈ వ్యత్యాసం ఎందుకు ఉండాలని మన అజ్ఞానంతో వాదిస్తాం. ఈ బల్బుల్లో వ్యత్యాసం ఉంటుండదు కానీ కరెంటు లో వ్యత్యాసం లేదు. నీ యొక్క హృదయం యొక్క ప్రేమతత్వం అనేటువంటి యొక్క కెపాసిటీ డిఫరెన్స్ ఉంటుండాలి. పరిపూర్ణమైనటువంటి ప్రేమగా ఉంటుంటే ఇది ప్రకాశవంతమైనటువంటిగా రూపొందుతుంది. సంకుచితమైనటువంటి ప్రేమగా ఉంటుంటే ఇది బెడ్రూమ్ బల్బ్ మాదిరి డిమ్గా ఉంటాయి. కనుక నీవు బల్బ్స్ మార్చుకో కానీ కరెంటును మార్చడానికి వీలు కాదు. కనుకని అసూయ అనేటువంటిది పెట్టుకుంటే ఇక్కడ చాలా డిమ్గా ఉంటుంటాది. ప్రేమతత్వం అనేటువంటి ప్రకాశం ఉంటే థౌజండ్స్ ఆఫ్ వోల్టేజ్ ఈజీగా ఉంటుంటాది. కనుక నీవు ప్రేమతత్వాన్ని పెంచుకో. ఈ ప్రేమ చేతని దైవత్వాన్ని నువ్వు గుర్తించడానికి వీలవుతుంది. చంద్రుని నీవు చూడాలంటే ఒక టార్చ్ లైటో పెట్టమాక్స్ లైటో అరికెన్ లైటర్ తీసుకుని రానక్కర్లేదు. చంద్రుని యొక్క వెలుతురు ద్వారానే చంద్రుని చూడాలి. కనుక ప్రేమస్వరూపుణ్ణి నువ్వు చూడాలనుకుంటే ప్రేమ ద్వారానే ప్రేమస్వరూపుణ్ణి చూడాలి. ద్వేషముతో ప్రేమస్వరూపుణ్ణి చూడటానికి వీలు కాదు. ద్వేషం ఎలాంటిదంటే బ్లైండ్నెస్, ఒక కన్ను లేని గుడ్డివాణి వంటిది. గుడ్డివాణి ఎదురుగా ఎంత పవర్ఫుల్ అయిన లైట్ పెట్టినప్పటికీ వీడికి చీకటే గాని వెలుతురు కాదు.
అట్టి గుడ్డివాడు తన ప్రక్కనే ఉండేటువంటి యొక్క పదార్థాన్ని కూడా ఎక్కడెక్కడో ఎదుగుతాడు. అతనే అజ్ఞాని, అతనే అసూయవంతుడు, అతనే ద్వేషి, అతనే అహంకారి.
ఈ విధమైనటువంటి యొక్క గుణములు ఉండినంత వరకు కూడాను సమీపమునందున్నటువంటి దైవత్వాన్ని కూడాను తాను గుర్తించలేడు. ఎవడు సత్యముతో ప్రేమతో అనసూయతో నిరహంకారంతో జీవిస్తున్నాడో అలాంటి వాడు ఆ పదార్థం పైన ఎదగడానికి కూడా ప్రయత్నం చేయకుండా డైరెక్ట్ గా దానిని పట్టేస్తాడు. జ్ఞాన నేత్రములు తెరిచినటువంటి వాడికి ఇట్టి పదార్థం లభ్యమవుతుంది. అజ్ఞానం అనేటువంటి నేత్రములు మూసుకున్నటువంటి వాడికి ఏమాత్రం కూడా కనిపించదు. కన్ను నేను మూసుకుంటే టవల్ ఎక్కడ 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 ఇటు ఇటు తిరుగుతాను, కన్ను తెరుచుకుంటే డైరెక్ట్ గా దాన్ని తీసుకుంటాను. కనుక జ్ఞాని డైరెక్ట్ గా దైవం చేరుతాడు. ఇదే సద్గుణము కలిగినటువంటి వాడు. దుర్గుణములతో సంశయాలతో అనుమానాలతో అలమటించేటువంటి మానవులకు ఏమాత్రం కూడా ఒక్కటి కూడా కనిపించదు. కనుకనే డెత్ ఇస్ స్వీటర్ దాన్ ది బ్లైండ్నెస్ ఆఫ్ ఇగ్నరెన్స్ అన్నారు. మనము ఆ విధమైనటువంటి అజ్ఞానంలో ప్రవేశించరాదు. ఈ అజ్ఞానం అనేటువంటి దానిని అభివృద్ధి పరిచేటువంటిదే అసూయ. కనుక విద్యార్థులైనటువంటి మీరు, లేత హృదయులైనటువంటి మీరు, ముందుకు ఎంతనో అభివృద్ధి కావాల్సినటువంటి మీరు ఈ అసూయకు ఏమాత్రం కూడా లోపల అవకాశం ఇవ్వకుండా చూసుకోండి. ఎవరైనా మీ క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినారంటే వాడిని చూచి మీరు చుప్పనాతి బుద్ధిని పెంచుకోకండి. నా క్లాస్ లో ఎవరో ఒక నా సోదరుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నీవు ఆనందపడు, రేపటి రోజు సంవత్సరం నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. లేక నేను కూడా ఫస్ట్ ర్యాంక్ రావాలి నా సోదరుతో పాటని నీవు కష్టపడి చదువు. నీవు చదవకుండా చదివిన వాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చినాడంటే వాడిపైన అసూయ పట్టము. చదవకుండా పోవటం ఒక తప్పు, అసూయ పట్టం రెండవ తప్పు, నాకు రాలేదే అని ఏడ్చడం మూడవ తప్పు. కనుక వచ్చిన వారిని, బాగున్న వారిని, సుఖపడేటువంటి వారిని, ఆనందంగా ఉన్న కుటుంబాలను, పచ్చగా అభివృద్ధి అయ్యేటువంటి యొక్క కుటుంబాలను చిన్నా భిన్నం చేసేటువంటి ఈ దుర్గుణాలు మాత్రము మనలో ఉంచుకోరాదు. అదే విధంగానే దుర్యోధనుడు గుణాల గురించి అర్జునుడు చెప్పుకుంటూ కృష్ణుడు పచ్చని రాజవంశమును పాడవలింప జనించినారు. ఎంతో పచ్చగా పెరుగుతున్నటువంటి యొక్క పాండవుల యొక్క కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కౌరవులు. పాండవులింప జనించినారు, కార్చిచ్చే రేడు సూతసూత స్నేహము దానికి తోడు. ఈ కౌరవులకు తగినట్టుగా వాడు కర్ణుడు ఒక సహాయం. ఈ అసూయ పరులకు దుర్మార్గుడు తోడునీడవుతారు. దానిపై కచ్చిలు రేపే ఆ శకునిగాడు, వాడు కూడా అసూయపరుడే. ఈ గుడ్డివాళ్ళు గుడ్డివాళ్ళు అందరూ చేరి గుంతలో పడిపోయారు. ఈ పాండవులకు కలిగిన నష్టం ఏమిటి? ఎవరి అసూయ వారిని హతమార్చింది, ఎవరి దుర్గుణమును వారిని అన్ని విధాలు క్షీణింప చేసింది. కనుక మొట్టమొదట మనం భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే సద్గుణాలను కూడా మనం పెంచుకోండి. సద్గుణములను మనం పెంచుకున్నప్పుడే భగవద్గీత సలక్షణంగా మనకు అర్థమవుతుంది. లేకపోతే ఒక్క శ్లోకమైనా కూడా మనం అర్థం చేసుకోలేము. ఇది అనంతమైన అర్థాలతో కూర్చినటువంటిది ఈ భగవద్గీత. ఇది కల్పవృక్షంతో సమానమైనటువంటిది భగవద్గీత. ఎవరు కోరిన అర్థాన్ని వారికి అందిస్తూ వస్తుంది. కానీ ఈనాడు మనం అనర్థాలు తీసుకొని యథార్థాన్ని కప్పివేస్తున్నాం. కోరి అనర్థాన్ని ఒకటి తీసుకున్నా పర్వాలేదు, అనర్థానికి నానార్థాలు పెంచుతున్నాము. కనుక నీ భగవద్గీత వ్యర్థం అయిపోతుండాలి. కనుక అర్థం చేసుకోవాలంటే సద్గుణాన్ని పెంచుకోవాలి.
భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ దివ్యోపన్యాసంలో మరొకసారి అసూయాద్వేషాల వల్ల కలిగే భయంకర పరిణామాలను వివరిస్తూ, ఈ రెండూ తోడుదొంగలని, ఇది ఆక్రమించిన మనిషికి సుఖశాంతులు దూరమవుతాయని హెచ్చరించారు. అసూయాద్వేషాలను హతమార్చుకోవటానికి దైవార్పితమైన బుద్ధి, పరిపూర్ణమైన ప్రేమ అవసరమని తెలిపారు. విద్యార్థులనుద్దేశిస్తూ, మున్ముందు ఎంతో అభివృద్ధి కావలసిన మీరు మీ లేత హృదయాలలో అసూయకు ఏమాత్రం చోటు కల్పించవద్దని హితబోధ చేశారు.
భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1984 ఆగస్టు సెప్టెంబరు నెలల్లో భగవద్గీతపై ఇచ్చిన దివ్య ప్రసంగ మాలికలో మరో దివ్యోపన్యాసం విన్నారు. తరువాత సాయి కుల్వన్ సభామండపంలో May 6, 2011 నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో సాయి అవతార వైభవం పుట్టపర్తి క్షేత్ర మహిమ అన్న అంశంపై శ్రీ విఎస్ఆర్ మూర్తి గారి ప్రసంగం వినండి.
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తుర్యాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్నిశైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవశత్ప్రాప్తం సద్గురుం సత్యసాయీశ్వరం ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మస్ఫురతాన్మే పరమమాహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు, దివ్య మహాస్మృతికి దివ్యాంజలి ప్రేమాంజలి ఘటిస్తూ, సత్యసాయి భగవానుడు కన్న తల్లి ఈశ్వరమ్మ వర్ధంతి. ఈశ్వరమ్మ గారిని 1965 నేను దర్శనం చేశాను. ఈశ్వరుడికి తల్లి అయినప్పటికీ కూడా ఆమె స్వామికి భక్తురాలు. స్వామికి భక్తురాలైనప్పటికీ కూడా స్వామి కార్యకలాపాల యందు విశేషమైనటువంటి ఆసక్తి, అభిలాష, ఉత్సాహం ఉన్నటువంటి ఒక పూర్ణ సేవాకృతి. ఈశ్వరమ్మ గారి దివ్య స్మృతికి మరొక్కసారి నమస్కరిస్తూ, ఆమె ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేది, అందరూ బాగుండాలి అని స్వామిని అడగండి. ఇది నాకు బాగా గుర్తున్నది. మాకిది కావాలి అది కావాలి అని అడగటం ఆపేసి అందరూ బాగుండాలని మన స్వామిని అడుగుతూ ఉండండి, అందరం బాగుంటే స్వామి బాగుంటాడు, అప్పుడు స్వామి బాగుంటే మనందరం బాగుంటాము. సింపుల్ ఈక్వేషన్. పరమాద్భుతమైనటువంటి సన్నివేశం ఇది. పరమేశ్వరుడు ఒక మానవ దేహాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చే ముందే తల్లిని నిర్ణయించుకుంటాడు. భాగవతంలో ఈ విషయం చాలా స్పష్టంగా ఉంటుంది. కశ్యపుడు అదితి పరమేశ్వరుణ్ణి ప్రార్థించినప్పుడు ఏమని అడిగారంటే, నీ వంటి కొడుకు కావాలి, నీ వంటి కొడుక్కి నేను తల్లిని కావాలి అని. పరబ్రహ్మస్వరూపమైన నారాయణుడు ఏమన్నాడంటే, నా వంటి వాడు మరొకడు లేడు గనక నేనే నీ గర్భంలో జన్మిస్తాను అన్నాడు. అట్లా కపిలుడు దేవహుతి, రాముడు కౌసల్య, కృష్ణుడు దేవకి, అధునాతన కాలంలో మన స్వామి ఈశ్వరమ్మ. పోలికలున్నాయా విచారణ చేసినట్లయితే, కపిలుణ్ణి అంటే తన బిడ్డని దేవహుతి ఏమడిగింది, ఆత్మవిచార మార్గం చెప్పమని అడిగింది, సాంఖ్యం బోధించమని అడిగింది. అలాగే చెరసాలలో ప్రభవించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని దేవకి వేడుకున్నది ఏమని, ఇట్లా చతుర్భుజాలతో కౌస్తుభమణితో దివ్య శరీరంతో గనక నువ్వు ఇట్లాగే ఉన్నట్లయితే నీ మేనమామ నా అన్న కంసుడు నిన్ను వధిస్తాడు, లోక కళ్యాణం కోసం వచ్చినటువంటి నీవు ఆ రూపాన్ని ఉపసంహరించుకుని సామాన్య బాలుడి వలె నాకు కనిపించు అని అడిగింది. ఇది మాయలో ఒక భాగమైన లోక కళ్యాణ దృష్టిలో ఇది ఒక దైవ కార్యం. అలాగే సత్యసాయి భగవానుడు కూడా మాయా అనేటువంటి ఒక మాట నుంచి, తన ఇంటి నుంచి తన తల్లిదండ్రుల నుంచి దూరం అయిన తర్వాత గృహం అమ్మాయి గృహం అబ్బాయి అని పిలవటంలోనే తాను ఎంతగా దేహాత్మభావాన్ని దాటి ఒక పూర్ణమైనటువంటి యోగైక స్థితిలో నిలకడ చెందారో మనకు అర్థమవుతుంది. ఇది 5 ఏళ్లవాడు 8 ఏళ్లవాడు అని అనగలిగినటువంటి మాటలు మాత్రం కావు. పరాపురుషుడైనటువంటి ఈశ్వరుడి నోట మాత్రమే ఈ మాటలు మనకి వస్తాయి. అందుకే స్వామి అనేక సార్లు, నేనేది చెప్పినా చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇది తోలునోరు కాదు కదా తాలుమాటలు రావటానికి, ఏది వచ్చినా శుద్ధ చైతన్యంలో నుంచి వస్తుంది అని స్వామి పదే పదే మనకు చెప్తూ ఉండేవారు. స్వామి చెప్తారు, చెప్తున్నారు నుంచి చెప్పేవారులోకి మనని సిద్ధం చేశారు స్వామి. అయితే సత్యసాయి భగవానుడి యొక్క 86 సంవత్సరాల సుదీర్ఘ అవనీ సంచారంలో తొలి 14 ఏళ్లు పక్కన పెట్టినట్లయితే 72 సంవత్సరాల ఒక బోధలో 3 విషయాలు ఎప్పుడూ చాలా స్పష్టంగా పునఃపునః మరల మరల మనకి గుర్తు చేస్తుండేవారు. ఒకటి, మాతృదేవత అంటే తల్లి, మాతృభూమి నీవు పుట్టిన ప్రదేశము, మాతృభాష ఏ భాషలో నీవు మాట్లాడవలసి ఉన్నదో, దేనికి ఎక్కడైతే నీవున్నామో అది. ఈ మూడింటిని నువ్వు కనుక సమృద్ధంగా గౌరవించి తదనుగుణంగా గనక నువ్వు జీవించగలిగినట్లయితే దాని వలన కలిగేటువంటి ఆనందమే ఆనందము. అయితే స్వామి చెప్పి చేయించినవారా చేసి చెప్పినవారా అంటే, ఈ అవతారం ప్రధానంగా మనకి చెప్పి చేయించినది మాత్రమే కాదు, తాను చేసిన తర్వాత మాత్రమే మనకి చెప్పి మనతో ఉంటూ మన వెంట ఉంటూ ఈ 72 సంవత్సరాల స్వామి అధ్యాత్మ అవతార కార్యక్రమం అంతా కూడా ఒక పూర్ణమైనటువంటి ఒక క్షణం ఇది. ఈ క్షణంలో మాతృదేవత తల్లికి జీవుడికి ఉండేటువంటి బంధం ప్రత్యక్ష బంధం, తండ్రికి జీవుడికి ఉండేటువంటి బంధం పరోక్ష బంధం. కనుకనే తల్లికి మనం 16 రకాల తర్పణాలు ఇవ్వాలి. రాముడు గాని కృష్ణుడు గాని ఇవన్నీ అలాగే చేశారు, ఇప్పటికీ మనము అదే చేస్తున్నాం. కానీ పరమేశ్వరుడే మానవ దేహం తీసుకుని వస్తే ఏం చేస్తాడు అని తల్లి ఆజ్ఞను పాటిస్తాడు. తల్లి ఆజ్ఞను పాటించటం అంటే ఆ 16 తర్పణాలకి ఆమెకు అర్హతనివ్వటమే. ఈవేళ ఇక్కడున్న విద్యాలయాలు కాని సూపర్ స్పెషాలిటీ కాని స్వామి తన తల్లికి ఇచ్చినటువంటి వాగ్దానం, పుట్టపర్తి వదిలి నేను ఎక్కడికి వెళ్లను ఇక్కడే ఉంటాను అన్నటువంటి వాగ్దానాన్ని కాని పరిపూర్ణంగా తూచా తప్పకుండా ఆచరించినటువంటి పరమాత్మ పరిపూర్ణ అవతారి. సత్యసాయి భగవానుడు తన దివ్య అవతారాన్ని ఎక్కడ ప్రారంభించారో ఈ 86 సంవత్సరాలు ఇక్కడే ఉండి దానిని ఇక్కడే ముగించటం ఒక విశిష్టమైనటువంటి విశేషణం. ఎందుకంటే స్వామి యొక్క ప్రతి అణువు, స్వామి యొక్క ప్రతి భావన, స్వామి యొక్క ప్రతి సంకల్పము ఇక్కడ నుంచే సర్వ జగత్తుకి కూడా ఆదేశంగా సందేశంగా ఉపదేశంగా అది చేరుతూనే ఉన్నది. ఈ పరమాత్మ తన తల్లికి సాధన ఏదైనా ఇచ్చారా అని, ఒక మౌన సాధన నిరంతరమైన సాధన ఇచ్చిన కారణంగా ఈశ్వరమ్మ తదనంతర కాలంలో స్వామిని స్వామిగా అనుభవించగలిగిన ఒక స్థాయికి వెళ్ళింది. అలాగే ఇటువంటి ఈ రోజున ఆమె ఆర్తితో కూడినటువంటి ఒక పిలుపు, పరమాత్మ యొక్క ఉత్సాహము అనుగ్రహము కలిసి ఒక మోక్ష వరదానం జరిగినటువంటి రమణీయ సన్నివేశం స్వామి అవతారంలోనే మనం చూస్తాం. మాతృమూర్తి ఎడల మాతృభక్తి విశేషాన్ని ప్రపంచానికి అనేక రీతులలో స్వామి బోధించారు. మహాభారత సంగ్రామం అయిపోయిన తర్వాత పంచపాండవులని కుంతిని ద్రౌపదిని వెంటబెట్టుకుని శ్రీకృష్ణుడు వెళితే ధృతరాష్ట్రుడు గాంధారి ఇద్దరు కూడా ఆవేశంతో ఊగిపోతున్న వేళ గాంధారి శ్రీకృష్ణ పరమాత్మని అడిగింది, నీ కళ్ళు చల్లబడ్డాయా, నీకు శాంతం ఏర్పడిందా, 100 బిడ్డలను నేను కన్నాని ఒక్కడన్నా మా ఆనందం కోసం మిగల్చటానికి నీ మనస్సు అంగీకరించలేదా, అందరినీ ఇందరిని కన్నాను ఏ ఒక్కరిని నిలపాలని నీకు అనిపించలేదా, నువ్వు దేవుడివేనా అని ప్రశ్నించింది. ప్రశ్నించటమే కాదు శపించబోయింది. ఆ సమయంలో సాక్షాత్ శ్రీకృష్ణ పరబ్రహ్మమైనటువంటి మన స్వామి చెప్పిన మాట, గాంధారి నిజమే, 100 బిడ్డలని నీవు కన్నావు, కాని ఒక్కడినైనా కంటితో కన్నావా? వాడు ఎట్లా పెరుగుతున్నాడు, ఎట్లా ఉన్నాడు, ఎప్పుడన్నా నువ్వు చూశావా? నీ ప్రేమని ఆ బిడ్డలలో ఏ ఒక్కడైనా పొందగలిగాడా? తల్లి ప్రేమని పొందనటువంటి వాడు దైవ ప్రేమని పొందలేడు, కనుక వారికి దైవానుగ్రహం దొరకలేదు అని స్వామి చక్కగా దానిని వ్యాఖ్యానం చేశారు. అయితే ఇక్కడ మాతృదేశం, మాతృదేశమంటే మనం పుట్టినటువంటి ఈ ప్రదేశం. సత్యసాయి భగవానుడు ఏ సేవా కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభం చేసినా పుటపర్తిలో తాను ఉన్నటువంటి ప్రదేశంలో పరిపూర్ణంగా దానిని ఆచరించి దాని ఫలితాలు ఇదిగో నేను ఇట్లా చేశాను, మీరందరూ ఇలా చేయండి అని ప్రపంచానికి అందించారు. అందుకని ఇవాళ సర్వ ప్రపంచము కూడా పుటపర్తిలో ఈ విషయాలన్నీ ఎలా జరిగినాయి, ఎట్లా జరిగినాయి, ఎలా చేయగలిగారు వీళ్ళంతా, చిన్న కుగ్రామం లేదు తర్వాత నెమ్మదిగా చిన్న పట్టణ వాటిక, ఇక్కడ ఉన్నటువంటి శక్తి ఏమిటి, రిసోర్సెస్ ఏమిటి, విచారణ చేస్తే ఇక్కడ ఉన్నది ఒక్కటే, సంకల్పము పరమాత్మది, అనుగ్రహము పరమాత్మది, కర్తవ్యము పరమాత్మది, కర్త స్వామి, భర్త స్వామి, భోక్త స్వామి. కనుక ఇందులో మరి మనందరము ఎవరమంటే స్వామి తన అవతార కార్యక్రమంలో పాలు పంచుకోవటానికి వీలుగా ఒక అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్లంగా మనం భావించినట్లయితే ఇంతకాలము స్వామి అయితే ఇవాళ మనం కన్నా అదృష్టమేమిటి? ఒకే ఒక అదృష్టం, ఒక మహాపరిపూర్ణ అవతారి 16 శక్తిస్థానంగా పుటపర్తిని ప్రశాంతి నిలయాన్ని మార్చి ఇక్కడికి వచ్చి 86 అవనీ సంచారంలో, 72 దివ్య ప్రబోధంలో కొన్ని దశాబ్దాలుగా స్వామి యొక్క దర్శనాన్ని అనుభవించాం, స్వామి యొక్క స్పర్శని అనుభవించాం. స్వామి మాట్లాడగా గంటలు గంటలు మాట్లాడగా విన్నాం, ప్రత్యేకమైనటువంటి సంభాషణలు ఇంటర్వ్యూస్ లో విన్నాం, ఎన్నిసార్లు స్వామి మైమరచి దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తుంటే చేసుకో పాద నమస్కారం అన్నప్పుడు దాన్ని అనుగ్రహంగా మనం పొందాం, స్వామి కార్యకలాపాలు చూశాం, స్వామిని పరమాత్మగా అనుభవించాం. అటువంటి స్వామి అవతారమూర్తిగా, మానవతామూర్తిగా, మనకు సచివుడుగా, బాంధవుడుగా, ఇంటి పెద్దగా, ఒక గురువుగా, జగద్గురువుగా, సద్గురువుగా, మహాపరిపూర్ణ అవతారమూర్తిగా మనల్ని చేసిన ప్రభావం, మన మీద చూపిన ప్రభావం ఇది అనన్యం. ఆ ప్రభావాన్ని ఏం చేయాలి మనం తర్వాత విచారణ చేద్దాం. స్వామి మనకి అపారమైనటువంటి వాంగ్మయాన్ని మనకిక్కడ వదిలిపెట్టారు. ఏ అవతారమూర్తి చేయనట్టుగా వాహినులన్నీ రాశారు, వాహినులన్నీ ఒక ఎత్తు, అది పూర్వరంగం. సత్యసాయి భగవానుడు స్వయంగా ప్రబోధించినటువంటి కొన్ని వేల ఉపన్యాసాలన్నీ కూడా వేద సమానాలు, ఉపనిషత్ సమానాలే. మనకు చిన్న హెచ్చరిక చేశారు లేదా ఒక సూచన చేశారు, ఎవడు గురువు, ఎవడు స్నేహితుడు, ఏం పుస్తకం చదవాలి, ఎక్కడికి వెళ్ళాలి అని అన్నప్పుడు, అంతరంగము కన్న అధ్యాపకుడు లేడు అరయకాలమే మీకు పరమగురువు, గ్రంథరాజమగును ప్రత్యక్ష లోకమే ఎవడు స్నేహితుండు ఈశ్వరుండే. ఆ ఈశ్వరుడు ఎక్కడున్నాడు అని, బయట ఉన్నదంతా వస్తు ప్రపంచమని స్వామి ఉపన్యాసాలని 1965 వరకు ఆ ఉపన్యాసాలన్నీ కూడా అచల బోధ, అమృత బోధ, ఆనంద బోధ, పూర్ణాద్వైత బోధ. అయితే అందుకునే స్థాయి నెమ్మదిగా తగ్గుతున్న కారణంగా, భక్త సమూహాలు పెరిగిన కారణంగా మధ్యలో మధ్యలో చిన్న 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 కథలు చెప్తూ వచ్చారు. మనమేం చేశామంటే చిన్న కథలతో సంతృప్తి పడ్డాం, స్వామి బోధించిన అచల బోధను వెనక్కి నెట్టుకున్నాం. నిజానికి స్వామి 50-55 దేహానికి వచ్చేప్పటికీ చేయవలసినటువంటి పూర్ణబోధ చేసేశారు. ఒక మానవుడు తనలో ఉన్నటువంటి మానవత్వాన్ని, దివ్యత్వాన్ని ఏకకాలంలో ఎట్లా అనుభవించవచ్చునో స్వామి చిన్నగా సూత్రీకరించారు. దానవత్వాన్ని దీనత్వాన్ని రెండు వదిలిపెట్టగలిగితే మానవత్వము దివ్యత్వము ఏకకాలంలో పరిమళిస్తాయి. సాధన చెయ్యాలి. ఈ రోజున సత్యసాయి భగవానుడు దేహంలో ఉన్నారా లేరా అన్న ప్రశ్న స్వామి అంటే తెలియని వారికి, స్వామి అంటే ప్రత్యక్ష అనుభవం లేని వారికి, ఎక్కడో లోకలోకాంతరాలలో ప్రాణాలలో పుట్టవచ్చునేమో కాని స్వామితో ప్రత్యక్ష అనుభవం ఉన్నటువంటి మనబోటి వారికి స్వామి లేరు లేదు, స్వామి ఉన్నది లేదు. స్వామి అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఇకపై కూడా ఉంటారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక ప్రైవేటు సంభాషణలో స్వామి చెప్పిన మాట ఇప్పుడు గుర్తొస్తున్నది. ఎవరి ఇంట నా చిన్న చిత్రపటం ఉంటుందో, ఎవరు ప్రతిరోజు నా నామ భజన చేస్తారో, ఎవరి మనస్సు సంకీర్తనాయత్తమై ఉంటుందో, ఎవరు స్వామి యందు విశ్వాసము చేత అన్నీ వదిలిపెట్టి నాయందే భారం వదిలిపెడతారో వారిని, వారి రాబోయే 21 తరాలని నేను కాచుకుంటాను, చూచుకుంటాను అని స్వామి అభయం. కుల, మత, జాతి, గుణ, దేశ అన్ని అవధులు ఎల్లలు దాటి దాటి విశ్వాత్మకమైనటువంటి సత్యసాయి ప్రబోధమే అధునాతన మానవుడికి దివ్య ప్రబోధంగా మనం భావన చేయాలి. మనల్ని అందరి వేళ మామూలు వాడి నుంచి బాగా చదువుకున్నవాడు కూడా అడిగే ప్రశ్న ఇకపై ఏమి అని. ఇక ముందు ఏమున్నదో, ఇప్పటిదాకా ఏమున్నదో, ఇకపై కూడా ఇదే ఉంటుంది, ఇంతకంటే 1,00,000 రెట్లు ఉంటుంది. ఇది సమాధానం. అంతేకాదు, పర్వదినాలలో ఇది పుణ్యక్షేత్రం అవుతుందో, ఇవన్నీ దృశ్యమాధ్యమంలో టీవీలో ఎదుర్కొన్న ప్రశ్నలు గనక మీ ముందుంచుతున్నాను. పుణ్యక్షేత్రం అవుతుందా కాదా, అవుతుందా కాదానా? ఇది పుణ్యక్షేత్రమే, ఇది దివ్యక్షేత్రమే. కారణం ఏమిటంటే షిరిడీ సాయినాథుడి జీవిత చరిత్ర సత్యసాయి భగవానుడు వచ్చి చెప్పేదాకా ఎవరికీ తెలియదు. అది నా పూర్వ శరీరమని, షిరిడీ నా పాత మందిరమని స్వామి అనేకమైనటువంటి విషయాలు, షిరిడీ బాబా తన 39వ సంవత్సరం వచ్చేదాకా తానెవరో ఈ ప్రపంచానికి చెప్పలేదు. కనుక షిరిడీ బాబా గురించి ఎవరు చెప్పాలి అంటే దాని కొనసాగింపుగా వచ్చిన మహాపరిపూర్ణ అవతారమైన స్వామి మాత్రమే చెప్పాలి. స్వామే ఆ చరిత్ర గుట్టు విప్పారు. స్వామి అనుగ్రహం చేత, స్వామి సంకల్పం చేత ఈ అవతారానికి మాత్రమే కాక తన పూర్వ అవతారానికి కూడా పరిపూర్ణ వైభవాన్ని తెచ్చారు. అందుకనే ఆంధ్రదేశంలో రామాలయాలు ఉన్న ప్రతి చోట సాయి ఆలయాలు ఏర్పడ్డాయి, సాయి ఆలయాలు ఉన్న ప్రతి చోట సత్యసాయి మందిరాలు ఏర్పడ్డాయి. అంటే సాకేతరాముడు, షిరిడీ సాయి, సత్యసాయి ఒక్కరే. దీనిలో మనకేమి సందేహం లేదు. కాబట్టి ఇది పుణ్యక్షేత్రం కావటానికి ఎక్కువ సమయమేం లేదు. షిరిడీ బాబా స్వామి వచ్చిన తర్వాత ఆ వైభవాన్ని సంతరించుకున్న కారణంగా ఆనాటి ఆ శరీరంలో నుంచి చెప్పినటువంటి మాట ఇప్పటికీ యథాతథంగా కొనసాగుతున్నది. ఇక ఈ దివ్యక్షేత్రం, ఈ పుణ్యక్షేత్రం పర్వదినాలలో ఎట్లా పరవళ్లు తొక్కబోతున్నదో, దివ్యమైనటువంటి స్వామి పరిమిత దేహంలో ఉండి అపరిమితమైన మానవాతీతమైన దివ్యమైనటువంటి అనేకమైనటువంటి పరమాద్భుతాలు ఈ ప్రపంచం చుట్టూ ఎట్లా పరచి తరచి ఉంచారో, అలాగే స్వామి సమాధి నుంచి కూడా దానికి మించి 1,00,000,000 రెట్లు మనకు అనుభవాలు ఇవ్వబోతున్నారు. ఈ అనుభవాలు మనకిప్పటికే ప్రారంభమైనవి. స్వామి శరీరం వదిలిపెట్టారన్నారు, పటాలలో నుంచి తేనె, పటాలలో నుంచి విభూతి, అనేకమైనటువంటి స్వప్న దర్శనాలు, అనేకమైనటువంటి పరమాద్భుత మహిమలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే సమాధి అంటే మనం కట్టిన మేసనరీ వర్క్ కాదు, దానికి మనం వేసే బంగారు పూత కాదు. సమాధి అంటే సమధి, అన్నింటినీ కూడా తన ధీశక్తితో తన యందు, తన చేతుల యందు, తన సంకల్పమునందు నిక్షిప్తం చేసుకుని సర్వ జగత్తుని కూడా ఒక సమ అధీనమైనటువంటి స్థాయిలో దీన్ని నడిపిస్తారు. కనుక స్వామి సమాధి పలికేదో ఉలికేదో కాదు, స్వామి నడిపించే మహా చైతన్య శక్తి. కేవల పరిమిత శరీరంలో నుంచే ఇంత చేయగలిగారే, అపరిమితమైన విశ్వాత్మగా రూపుదిద్దుకున్నటువంటి ఈ వేళ రాబోయేటువంటి ఆ వైనాలన్నీ కూడా మనం చూడబోతున్నాం. ఈవేళ ప్రధానంగా స్వామి భక్తులుగా మన ముందున్నటువంటి కర్తవ్యం ఏమిటి? ఇది విచారణ చేయాలి. స్వామి దేవుడే, స్వామి పరమాత్మే, స్వామి సర్వదేవత అతీత స్వరూపులే, దీనిలో ఏం పేచీ లేదు. కానీ మనమేం చేయబోతున్నాం? ఇదిగో ఇట్లా చేయి అట్లా చేయి అనటానికి భౌతికంగా స్వామి మన దగ్గర లేరు. మన దగ్గర లేరు కానీ మానసికంగా ఉన్నారు, హృదయంలో ఉన్నారు, బాగుంది. కానీ మనమేం చేయాలి అంటే, సత్యసాయి భగవానుడు ఏ సంకల్పం చేసి తన అవతార కార్యక్రమాన్ని ప్రారంభించారో, వేదోద్ధరణ, ధర్మోద్ధరణ, దీన జనోద్ధరణ, ఈ మూడు ప్రధానంగా ప్రేమ సేవ అనేటువంటి రెండు యోగాలు, వీటన్నింటినీ కూడా మనం సాకల్యంగా అర్థం చేసుకుని, ఇప్పటి వరకు కాస్త ఉదాసీనంగా ఉన్నా, అప్పుడప్పుడు వీలు చూసుకుని ఇక్కడికి వచ్చాం మనం. వీలు చూసుకొని ఇక్కడ రావటానికి వీల్లేదు. ఇక్కడికి వీలు చేసుకొని ఇక్కడికి రావాలి. వచ్చి సేవ ఎవరిస్తేనో మనం తీసుకునేది కాదు, నాకు సేవాదానం చేయమని మనం అడిగేటువంటి స్థాయికి రావాలి. ఏ స్వామి వజ్ర సంకల్పం, ఏ స్వామి అవతార పరమార్థం, ఏ స్వామి అవతార వైభవం ఈ సర్వ జగత్తుని కూడా కదిలించిందో, దానిని ఇంకా మహోద్వేగంగా, మహోత్సాహంతో, పరమ రమణీయమైనటువంటి, ఆర్ద్రమైనటువంటి హృదయంతో సత్యసాయి భగవానుడి యొక్క దివ్యమైనటువంటి అవతారాన్ని మనంతట మనమే స్వీయ నాయకత్వాన్ని వహించాలి. స్వామి ఆదేశాలు అన్ని లిఖితంగా ఉన్నాయి. అన్నింటినీ కూడా సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ అనబడేటువంటి ఒక ఇంజన్ కి మనమందరం కూడా భోగీలుగా తయారు కావాలి. పరమాత్మ యొక్క తత్వ ప్రచారం జరగాలి. సత్యసాయి భగవానుడి యొక్క మహామహిమోపేతమైనటువంటి ఈ దివ్య జీవన విధానమంతా దేశంలో నలుమూలల ప్రతి భాష వారు, ప్రతి మతం వారు, ప్రతి కులం వారు అందరూ కూడా స్వామికి మహోత్కృష్టమైనటువంటి, ఉదాత్తమైనటువంటి నివాళిగా దానిని సమర్పించాల్సిందిగా నేను భావన చేస్తూ, స్వామి నిన్నటి దాకా మనతో ఉన్నారు. 24/2011 ఏప్రిల్ నుంచి మనతో నుంచి మనలో ఉన్నారు. ఇవాళ మనలో ఉన్నది సాయి శక్తి తప్ప అన్యమైన శక్తి లేదు. మన శక్తులు ఈ ప్రపంచానికి ఎంతగా పెద్దగా పనికొచ్చేవి మాత్రం కాదు. జీవప్రజ్ఞని దైవ ప్రజ్ఞతో గనక జోడించి పరమేశ్వరుడు నా ఎందున్నాడు అనగానే, నా ఆలోచనలు, నా భావనలు, నా మానవీయ సంబంధాలు, సమాజం పట్ల నాకున్నటువంటి దృష్టి, ఇదంతా కూడా స్వామి ఎలా భావించారో అలా భావించినప్పుడే స్వామి మనలో ఉన్నట్లుగా మనం భావన చేయాలి. ఆయన నాకు బాగా గుర్తు. ఒక చిన్న సంఘటన చెప్తాను. చాలా ఏళ్ల క్రితం 1987 ప్రాంతంలో బాంబే నుంచి ఒక ఆయన వాళ్ళ అమ్మాయిని తీసుకుని ఇక్కడికి వచ్చారు. ఆ అమ్మాయి గ్రేట్ డాన్సర్, స్ట్రెచర్స్ మీద ఆ రోజుల్లో అక్కడ ఇసుకలో పడుకోబెట్టారు. బాంబే నుంచి తీసుకొస్తే వాళ్లకు ఒక్కతే అమ్మాయి అప్పటికే షణ్ముగానంద హాల్లో కనీసం ఒక 20-30 పర్ఫార్మెన్సెస్ ఇచ్చింది. టాటా రీసెర్చ్ క్యాన్సర్ సెంటర్ ఏం రాసిచ్చిందంటే, ఈ అమ్మాయి జీవితం కేవలం 2 నెలలు మాత్రమే అని సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ సర్టిఫికెట్ తీసుకుని వాళ్ళేమి స్వామి డివోటీస్ కారు. ఆ క్షణం వరకు పుట్టపర్తికి యాజ్ అ లాస్ట్ రిసార్ట్ వచ్చారు. ఆ రోజున మేమంతా ఇక్కడే ఉన్నాం. స్వామి దర్శనానికి వచ్చి పొద్దున 7:45-8 ప్రాంతంలో సిక్ బే దగ్గరికి వచ్చారు. అక్కడ ఫ్రంట్ రోలో నేనే కూర్చొని ఉన్నాను. స్వామి నన్ను ఇలా పికప్ చేసి, వీళ్ళని తీసుకుని లోపలికి రా అన్నారు. స్వామి ఆమె నడవలేదు. నడుస్తుంది, నువ్వు తీసుకురా. ఎలా నడుస్తుంది? వెన్నెముక్కకి క్యాన్సర్ ఉంది అని దాని రిపోర్ట్. అప్పటికి ఆమె మంచం మీద పడుకుని సుమారుగా 16 నెలలు. ఏమో స్వామి అన్నారు అచంచలమైన విశ్వాసంతో. అక్కడికి వెళ్ళి స్ట్రెచ్చర్ ముట్టుకోబోతున్నాం. అమ్మాయి ఏమన్నదంటే, నేను కొంత ప్రయత్నం చేస్తాను అన్నది. ప్రయత్నం చేయగానే, ఆ ప్రయత్నం అవగానే, మేము కాస్త చేయూతనిచ్చాం. ఇదే వరండాలో నుంచి స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోకి తీసుకెళ్లాం. మేమందరం కూర్చున్నాం. స్వామి అమ్మాయిని కూర్చోమనరు, నుంచోమనరు, చూడరు, పలకరించరు. నో అటెన్షన్. అమ్మాయి ఎక్కడ పడిపోతుందో అని మా భయం. స్వామి ఒక 5 నిమిషాలు మా అందరి భావాలు ఇట్లా కాస్త పెడదారి పట్టేదాకా ఆగి, అమ్మాయి వైపు నువ్వు డాన్సర్ కదా అని నన్నే బయటకొచ్చి ఒక కుర్చీ తెచ్చివేయమన్నారు. నేనే వేశాను ఆ కుర్చీ. సిడౌన్ అన్నారు స్వామి. చక్కగా కూర్చుంది. నేను చెప్పేదాకా కూర్చో, మళ్ళీ తర్వాత లేదు గానివి అన్నారు. మిగతా వాళ్లతో ఇంటర్వ్యూ ఏదో మాట్లాడేది మాట్లాడారు, ఇచ్చేవాళ్ళకి ఇచ్చారు. స్వామి ఏమన్నారంటే 3 రోజులుండు, 3 రోజులు 2 పూట్ల రా అన్నారు. సరే, మనకు తెలియందే ఉంది. 2వ రోజు ఒక నాట్య భంగిమలో ఒక భంగిమ చెప్పి నువ్వు అది చెయ్యి అన్నారు. చాలా క్రిటికల్ భంగిమ అది, కానీ చేసింది. చేస్తే స్వామి ఇంకేమీ డాన్స్ చేయొచ్చు కదా అన్నారు నవ్వుతూ. కళ్ళెంబడి నీళ్లు వచ్చేసినాయి అమ్మాయికి. స్వామి, లైఫ్ కి నాకు అవకాశం లేదు, ఐ కెనాట్ డాన్స్. మీ అనుగ్రహం ఉంటే కాస్త బతకగలుగుతానేమో అంది. లేదు లేదు, బతుకుతావు, పెళ్లి చేసుకుంటావు, డాన్స్ చేస్తావు, నేనున్నాగా అన్నారు. 3వ రోజు సుమారుగా 5:30 ప్రాంతంలో స్వామి మా అందరిని మళ్లీ పిలిచారు. 3 రోజులు మా అందరికీ అమ్మాయి కారణంగా ప్రతిరోజు ఇంటర్వ్యూ అయింది. 3వ రోజు సాయంకాలం లేచి హాయిగా ఫ్లైట్ ఎక్కి నీ ఊరెళ్ళు బంగారు అని ఆ తండ్రి వైపు చూసి, ఈ అమ్మాయి బతకదని తెలిసి కూడా మీ ఫ్లాట్ లో పైనున్నాడే షా, ఆ అబ్బాయి, ఆ అబ్బాయికి అమ్మాయినిచ్చి చేయి సుఖపడుతుంది అన్నారు. ఆశ్చర్యపోయినారు వాళ్ళు. ఎక్కడ బొంబాయి, ఎక్కడ మన ఇల్లు, ఆ పైన షా ఎలా స్వామికి తెలిసి? ఎవరు చెప్పారు? స్వామి సర్వాంతర్యామి. అయింది. అయిన తర్వాత ఆయనతో ఏమన్నారంటే, మళ్లీ వచ్చే సంవత్సరం తాతవై తిరిగిరా అన్నారు తెలుగులో. ఆయన అలాగే అమ్మాయి అతన్నే పెళ్లి చేసుకున్నది, పిల్లవాడిని కన్నది, పిల్లవాడిని తీసుకుని అందరూ వస్తే స్వామి మళ్లీ మార్నింగ్ ఇంటర్వ్యూ ఇస్తూ, స్వామి ఏం పేరు పెట్టావని అడిగారు. ఏం పెట్టలేదు స్వామి, మీ గిఫ్ట్ ఇది, నాకు మీరే పెట్టాలి అంటే సాయి కరుణ అని పేరు పెట్టుకో అన్నారు. అప్పుడు ఆ తండ్రి, ఇప్పటికీ నా కళ్ల ముందు కదలాడుతున్నది, 14 లక్షల రూపాయల డీడీ తీసుకొచ్చి స్వామి పాదాల మీద పెట్టబోయినాడు. స్వామి మామూలుగా వ్యత్యస్తంగా పాదం మీద పాదం వేసి కూర్చునే స్వామి 2 కాళ్లు వెనక్కి విత్డ్రా చేసి, ఏమిటా కవర్లో అన్నారు. 14 లక్షలు స్వామి అన్నారు. ఐ హావ్ కమ్ టు గివ్, నాట్ టు టేక్. యూ కెన్ టేక్ హోమ్. నీకు మనవడు పుట్టాడు, వాడి పేరు మీద తీసుకో, నాకేమి సంబంధం అన్నారు. అది పరమాత్మ. ఈ దివ్యానుభవాలన్నీ ఇవాళ శేష జీవితం ఏం చేయాలి అన్నప్పుడు, ఏ రంగాలలో ఉన్నటువంటి ప్రజ్ఞామూర్తులందరూ కూడా సత్యసాయి దివ్య అవతార వైభవాన్ని నలు దశల సర్వ ప్రపంచంలోనూ చాటించేటువంటి విధంగా ప్రజ్ఞని చూపించాలి. అలాగే నిత్య జీవితంలో స్వామి మనల్ నుంచి ఏమి ఆశించారు? మనకు ముక్తినిస్తాననలేదు స్వామి, మోక్షమిస్తాననలేదు. పరిణామం జరగాలి, ట్రాన్స్ఫర్మేషన్ సత్యసాయి అవతారంలో అటువంటి జరగాలి. మనం కూడా స్వామికి అటువంటి దివ్యమైనటువంటి నివాళి సమర్పిస్తూ మన జీవితాలన్నీ ధన్యవంతం చేసుకోవాలని ఆశిస్తూ, సత్యసాయి భగవానుడు మనని అన్ని వేళలా నడిపించుగాక అని స్వామిని ప్రార్థిస్తూ, సాయిరా.
సాయి కుల్వన్ సభామండపంలో May 6, 2011 నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో సాయి అవతార వైభవం పుట్టపర్తి క్షేత్ర మహిమ అన్న అంశంపై శ్రీ విఎస్ఆర్ మూర్తి గారి ప్రసంగం విన్నారు. ఇంతటితో ఈనాటి మా తెలుగు కార్యక్రమం సమాప్తం.